गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः
परम पूज्य गुरुदेवुल యొక్క వైజ్ఞానిక ఆధ్యాత్మికత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను ఒకచోటే ఉండి నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి ఆ కార్యక్రమాలు నేర్పదలుచుకున్నాను. అందువల్ల ఇది పబ్లిక్ లో లాస్ట్ క్లాసెస్ ఇవాళ, రేపు. ఆ తర్వాత ఇంకా మీరు సైంటిఫిక్ రిలిజియన్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే గురువుగారు శాంతికుంజ పెట్టినట్టే నేను కూడా జత గురువుగారితో ప్రేరణ పొంది నేను కూడా ఒక శాంతికుంజని స్థాపిస్తాను గురువుగారికి పోటీగా. శాంతికుంజలో గురుదేవులు హిమాలయాలలోని ఋషువుల యొక్క కార్యక్రమాలన్నిటికీ బీజారోపణ చేశారు. ఆ బీజారోపణ ఏమిటో చూపించగలవా? గురువుల ఋషుల పేర్లు. ఆ బీజారోపణ చేసిన తర్వాత ఆధునిక విజ్ఞానంతో ఆ ఋషుల యొక్క కార్యక్రమాన్ని వినిపిస్తుందా అందరికీ? అంచేత పబ్లిక్ లో జరిగేటటువంటి లాస్ట్ క్లాసుల్లో ఇవాళ రేపట్లో, దాని తర్వాత నేను మీకు కనిపించను, నన్ను కలవటానికి ప్రయత్నం చేయొద్దు. నేను చేయబోయే పనులు ఏంటో కూడా చెప్తాను, ఆ పనులకి మీరు ఎప్పుడైనా కలవచ్చు. నేను మొట్టమొదటి పని నేనేం చేయబోతున్నాను అంటే ఓ శాంతి కుంజ స్థాపించబోతున్నాను. గురువుగారు ఏ ఉద్దేశంతో శాంతి కుంజ పెట్టారో అదే ఉద్దేశంతో గురువుగారికి శాంతి కుంజ పెడుతున్నాను. భావం అర్థమైందా? గురువుగారితో పోటీ పట్టంలే. గురువుగారు పెట్టిన శాంతి కుంజ ఏ ఉద్దేశంతో పెట్టారో అదే ఉద్దేశంతో గురువుగారికి పెడుతున్నాను నేను. గురుగారు ఎవరి కార్యక్రమాలు ప్రపంచానికి అందజేయటానికి ప్రయత్నించారు? హిమాలయాలలో ఉన్నటువంటి అందరి మహాత్ములది, అది గురువుగారి శాంతి కుంజ. అందులో ఒక సంస్థ గురించి గురువుగారు చాలా ఓపెన్ గా చెప్పారు, థియోసాఫికల్ సొసైటీ, మేడం బ్లావిట్స్కీ. ఆయన ఆత్మకథలో ఆయన మేడం బ్లావిట్స్కీ రాసినవన్నీ కూడా అక్షర సత్యాలే అని తన ముద్ర వేశారు. థియోసఫీ మేడం బ్లావిట్స్కీ చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే. మరి మేడం బ్లావిట్స్కీ ఏం చెప్పింది? ఆయన అయితే ఆ ముద్ర వేశారు. దాని తర్వాత శ్రీ అరబిందో కార్యక్రమాల గురించి ఆయన మొదటి వాంగ్మయములో ఆల్మోస్ట్ ప్రతి 5-6 పేజీల తర్వాత శ్రీ అరవిందో పేరు వస్తూ ఉంటుంది. శ్రీ అరవిందో ఇచ్చేశాడు, శ్రీ అరవిందో అచ్చేశాడు. దాన్ని నేను ముందుకు లాగాను. చేత రెండు సంస్థల గురించి స్పష్టమైన అవగాహన లేకపోతే గురువుగారి వాంగ్మయము పూర్తిగా అర్థం కాదు. తెలియాల్సిన పనులే. థియోసాఫికల్ సొసైటీ, శ్రీ అరబిందో. థియోసాఫికల్ సొసైటీ హిమాలయాల గురించి చెప్తుంది, హిమాలయాలలో ఉన్నటువంటి ఋషుల గురించి చెప్తుంది. గుప్త విద్య లేకపోతే నియమాలు, డాక్ట్రిన్స్ అంటుంది, సీక్రెట్ డాక్ట్రిన్స్ అంటే గుప్త నియమాలు. హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గుప్త నియమాలు మానవజాతి ఆవిర్భవించక ముందే ఉంది. అది ఓ పార్లమెంట్ ఉంది, అక్కడ మహాపురుషులు ఉన్నారు, అక్కడ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఎంపీలు, హిమాలయాలలో ఉన్నటువంటి ఆ దివ్య ఆత్మల సముదాయం, దాన్ని డివైన్ పార్లమెంట్ అంటాం. అది మనువుల ద్వారా ప్రపంచంలో కావలసినటువంటి మార్పుల్ని తీసుకొస్తుంది, బోధిసత్వుని ద్వారా ధర్మాలలో పరివర్తన తీసుకొస్తుంది. ఇదే సీక్రెట్ డాక్ట్రిన్ మనకి చెప్పేది. ఒకడు మనువు, ఇంకోడు బోధిసత్వుడు. మనువు ఏం చేస్తాడు? మన శరీరాన్ని నిర్మిస్తాడు. బోధిసత్వుడు ఏం చేస్తాడు? ఈ శరీరాలకి, ఆ దేశకాల పరిస్థితులకి అనుగుణ్యమైనటువంటి ధర్మాన్ని అందజేస్తాడు. జరుగుతోంది, ఆ కార్యక్రమం జరుగుతోంది. సప్త ఋషులు దానికి కేంద్ర బిందువుగా పనిచేస్తారు. హిమాలయాలలో ఆ సప్త ఋషుల యొక్క ప్రతిబింబము ఆకాశంలో మనకి సప్త ఋషుల నక్షత్రంలాగా కనిపిస్తుంది. హిమాలయాలలో ఉన్నటువంటి సప్త ఋషుల ప్రతిబింబము ఆకాశంలో కనిపిస్తుంది. కానీ ఈ సప్త ఋషులు అందరూ కూడా ధ్రువుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మీకు తెలుసో తెలియదు, ధ్రువుడు కూడా ఒకప్పుడు మనలాంటి మనిషే. ఆకాశంలో కనిపిస్తున్నటువంటి ధ్రువ నక్షత్రం ఒకప్పుడు మనలాంటి మనిషే. సప్త ఋషులు ఆకాశంలో కనిపిస్తున్న వాళ్ళు ఒకప్పుడు మనలాంటి శరీరధారులే. ఇది మనం మర్చిపోతాం, ఇది మనకి గుర్తుండాలి. శరీరధారులైనటువంటి వాళ్ళు నక్షత్రాలుగా మారుతారు. నక్షత్రాలుగా మారాక అనేక కోట్ల 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 సంవత్సరాల వరకు వాళ్ళు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ధ్రువ నక్షత్రం కేంద్ర బిందువులో ఉంది, మధ్యలో. ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇలాగా ఈ గతి, ఈ చక్రము ఈ పాంచజన్యము ద్వారా నిర్ధారింపబడుతుంది. పాంచజన్యము అంటే శంఖం అనుకోకండి, పంచ తత్వాల ద్వారా పంచజన్యము. ఇదేది సైంటిఫిక్ గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ మనకి తెలియాలి. దీనికి దక్షిణావర్త శంఖము చాలా ఉపయోగపడుతుంది. దక్షిణావర్త శంఖం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే ఏమవదు, ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. సరే, ఆ దక్షిణావర్త శంఖం అది జిఎస్ కృష్ణ అని ఉన్నారు ఒక ఆయన హైదరాబాద్లోని, మరి మీరు కాంటాక్ట్ చేసుకోవాలండి. మేము ఫీజు కట్టేశామండి ఇంజనీరింగ్కి, మీరు పుస్తకాలు కొనుక్కోమంటే ఎట్టా, ప్రాక్టికల్స్కి వస్తువులు కొనుక్కోమంటే ఎట్టా అంటే పని జరగదు. సరే, క్లాస్ వింటే సరిపోదు. ఈ పాంచజన్యము, ఈ సప్త ఋషులు, కానీ వీళ్ళు ఎక్కడున్నారు? హిమాలయాలలో ఉన్నారు. వెనకాతల ఆ హిమాలయాల ఇది ఉంది, అక్కడ 14 ఋషుల తపస్థలాలు ఉన్నాయి. అది అక్కడ చూపించగలిగితే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది, లేకపోతే ఇది చేత ఈ హిమాలయాలలో తీర్థయాత్రలకు మనుషులు బయలుదేరి వెళ్తారు. తీర్థం చూసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది వాళ్ళకి తీర్థం చూసి? ఏమొచ్చింది వాళ్ళకి? నా స్నేహితుడు ఒకతను చెప్పాడు, బద్రీనాథ్లో ఇడ్లీ సాంబార్ కూడా దొరుకుతుంది అని. అంటే నాకు వెళ్ళింది బద్రీనాథ్ ఎందుకో అర్థం కాలేదు. అక్కడ ఇడ్లీ సాంబార్ దొరుకుతుందనా లేకపోతే బద్రీనాథ్లో ఏమైనా ఉందనా? ఎందుకు మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నారు? అర్థం పర్థం లేని తీర్థయాత్రలు. పేరు తీర్థక్షేత్రము అని చెప్తారు. రెండు తీర్థక్షేత్రాలు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాయి, తిరుమల, రెండోది షిరిడి. ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అడుక్కోవటానికి వెళ్తున్నారు. వెళ్ళండి, అడుగుదండి. డాక్టర్ చదివితే మీరు ఇంకోళ్ళకి వైద్యం చేయగలరు కదా. మీరే డాక్టర్ అవుతే అర్థమవుతుందా ఏం చెప్తున్నా అంటే, తీర్థక్షేత్రాలు మిమ్మల్ని ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకువెళ్లేటటువంటి ప్లేసెస్. అక్కడ మీరు ఎందుకు వెళ్తున్నారు? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? అందుకు వెళ్తాం. తక్షణమైనటువంటి మీ బాధలు ఏవో ఉన్నాయి, ఆ బాధలు పోగొట్టుకుంటే వెళ్తారు, లేకపోతే లేదు. డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్తాం ఏంటి? ఏదైనా బాధ ఉంటే వెళ్తాం. ఇంకా మన మీద ప్రేమ ఉన్న డాక్టర్ చెప్తాడు కూడా, మళ్ళీ రాకండి బాబు అని. మళ్ళీ మళ్ళీ రెండన్నాడు అనుకోండి డాక్టర్ మిమ్మల్ని, ఏమంటారు అండి? ప్రేమిస్తారా అండి? ఎంత మంచివాడో మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నాడు. ఇంకా మీరు కోరికతో వెళ్తున్నటువంటి వాళ్ళు దయచేసి మళ్లీ మళ్లీ తిరుమల షిరిడీకి దయచేసి వెళ్ళకండి. ఏదైనా అవసరం అవుతే వెళ్ళండి, అడుక్కోండి. దానికి వద్దనవడన్నాడు ఏ డాక్టర్ అని అంటాడా? నీకు బాధ వస్తే రావద్దని. కానీ పని పాట లేకుండా వెళ్తే, కానీ మాకు ఎప్పుడూ బాధగానే ఉంటుంది వెళ్తాము అంటే అక్కడే ఓ ఇల్లు కట్టుకుని ఉండిపోవటం నా సలహా. ఎందుకు అన్నిసార్లు వెళ్తారు అనవసరం. ఈ తీర్థాలన్నీ అక్కడున్నవి మీ కోరికలు తీర్చడానికి కాదు, మిమ్మల్ని తమంతటి వాళ్ళని చేయటానికి. మీరు అంత వాళ్ళు అవ్వాలి, అంతకంటే గొప్పవాళ్ళు అవ్వాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఆ మూర్ఖత్వం చాలా ఉంది. గురువును మించిన శిష్యుడు కావాలి అని ప్రతి గురువు కోరుకుంటాడు. సైన్స్లో అదే ఉంది. సైన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, సంవత్సర సంవత్సరానికి సైన్స్ చదువుతున్న స్టూడెంట్ ఎక్కడి వరకు ఎదుగుతాడు? అంతవరకు సైంటిస్టులు ఏం చెప్పారో అదంతా నేర్చేసుకుంటాడు వాడు కాదా. 1930కి ఇప్పటికీ సైన్స్లో ఎంత మార్కు వచ్చింది? 1930లో చదివిన వాడికి ఇప్పుడు సైన్స్ ఒక ముఖ అర్థం కాదు. మామూలు భౌతిక జగత్తులో ఐన్స్టీన్ లాంటి వాడు తన బ్రెయిన్ని 7% ఉపయోగించుకున్నాడు అని చెప్పే సైన్స్ గురించి నేను చెప్తున్నాను. అందరికీ తెలుసు ఐన్స్టీన్ ఎంత బ్రెయిన్ ఉపయోగించుకున్నాడు? తన బ్రెయిన్లో 7%. మరి మనకు తెలియాలి మనం ఎంత ఉపయోగించుకుంటున్నామో, అసలు బ్రెయిన్ ఉందో లేదో. ఐన్స్టీనే 7% ఉపయోగించుకుంటే, కానీ ఆ సైన్స్ అంటే అందులో మహోత్తమ స్థానంలో ఉన్నటువంటి ఐన్స్టీన్ 7% ఉపయోగించుకుంటే, సైన్స్ చదువుతున్న వాళ్ళు ఏ బ్రెయిన్ ఉపయోగించకుండా ఐన్స్టీన్ లా తెలుసుకోగలడు? తెలుసుకుంటున్నాడా లేదా? డౌట్ ఉందా మీకు? చెప్పింది అర్థమైందా? అంటే ఆధునిక సైన్స్లో సర్వోత్తమమైనటువంటి వ్యక్తి కనిపెట్టినవి స్కూల్ స్టూడెంట్ కూడా చెప్పగలడు. చెప్పటమే కాదు, రీసెర్చ్లో ఆ నియమాలు అతను ఉపయోగించుకుంటున్నాడు కూడా కదా. కానీ భారతీయులమైనటువంటి మనకి ఈ విషయం ఎందుకు అర్థం కావటం లేదు? ఋషులు కూడా ఒక్కొక్క ఋషి కొత్త కొత్తవి చెప్తూ ఉంటాడు. చెప్పిందే చెప్పటానికి ఋషులందరూ ఒకే పిచ్చి పని చేస్తున్నారన్న మీ ఉద్దేశం? ఒకే విషయం చెప్తున్నారా ఋషులు? వాళ్ళు 100% ఉపయోగించుకుంటారు బ్రెయిన్ని. 7% ఉపయోగించుకున్న సైన్స్లోనే ఒక్కొక్క సైంటిస్ట్ వస్తూ ఉంటే సైన్స్ ఇంత ముందుకు వెళ్తే 30-40 ఏళ్లలో బ్రెయిన్ ని పూర్తిగా ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులే కదా ఋషులు. మరి వాళ్ళు ఏం చెప్పారు? అది తెలుసుకోవటానికి ఆ తీర్థక్షేత్రానికి వెళ్ళండి. పరమపూజ్య గురుదేవులు అందించిన మహత్తరమైనటువంటి అనుదానము ఇంతవరకు ఏ ఋషి అందజేసింది అందజేశాడు. ఒక ఋషికి ఇంకో ఋషికి సంబంధం ఏం లే, సంబంధం లేదు అంటే నేను వాళ్ళ ప్రేమ గురించి దాని గురించి మాట్లాడటం లే. ఈయన సైన్స్ వేరు, ఆయన సైన్స్ వేరు. ఈ ఋషి చెప్పింది వేరు, ఆ ఋషి చెప్పింది వేరు. కానీ ఎంతమంది ఎన్ని వేల మంది ఋషులు వచ్చినా ఏడు ధారల్లోనే ఆ జ్ఞానం ప్రవహిస్తుంది. ఎలక్ట్రిసిటీలో, కెమిస్ట్రీలో కొత్త కొత్త సైన్సులు డెవలప్ అవుతున్నాయి. ఒకప్పుడు బయోకెమిస్ట్రీ ఉండేది కాదు, ఒకప్పుడు మైక్రోబయాలజీ ఉండేది కాదు. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్టే లేదు. నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో కెమిస్ట్రీ స్టూడెంట్గా అప్లై చేస్తూ ఉంటే జీన్స్ కనిపెట్టిన సైంటిస్ట్ ఎవడు? ఖురానా, హర్గోవింద్ ఖురానా. ఆయన లెక్చరర్గా అప్లై చేశాడు. నీ సబ్జెక్ట్ ఇక్కడ లేదయా అన్నారు. అతనికి ఇవ్వలే, నాకు ఇచ్చేది స్వీట్. అప్పుడు నేను అనుకున్నా ఆయనకంటే నేను అదృష్టం అంటుంది. కానీ భారతదేశపు దురదృష్టం ఏంటి, ఆయన అమెరికా వెళ్ళాడు. అక్కడ ఆయన భారతదేశంలో ఆయనకు లెక్చరర్ పోస్ట్ ఉంటే నా లెక్చరర్ గానే ఉండేవాడు. ఎందుకు చెప్తున్నాను, ఆయన కెమిస్ట్రీ అనే అంటాం, నేను చదివింది కెమిస్ట్రీ. కానీ ఆయన కెమిస్ట్రీకి ఏం చేశాడు, కొత్త అనుసంధానం చేసేది. చేత సబ్జెక్ట్స్ ఏడే ఉంటాయి, ఋషులు చేసేటటువంటి సబ్జెక్ట్స్ ఎప్పుడూ కూడా ఏడే ఉంటాయి. చేత ఎంతమంది రాబోయే యుగంలో వచ్చేటటువంటి వాళ్ళు ఎంతమంది అయినా కూడా ఆధారంలోనే ముందుకెళ్తూ ఉంటారు. అందుకని ఆ సప్త ఋషులు ముందు చూపించాను. ధ్రువుడు చుట్టూ తిరుగుతున్నటువంటి సప్త ఋషులు హిమాలయాలలో ఇప్పటికీ సజీవంగా అదే అప్పటి రూపంతో ఉన్నారు. అది చూపించక్కర్లేదు. చేత మొట్టమొదట నిన్న చెప్పినట్టే ఇవాళ మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ ఋషి యొక్క పంథాలో వెళ్తారు. ఈ లెక్చర్ నేను నాకు తెలిసి గత 7 సంవత్సరాలు బట్టి చెప్తున్నాను. చెప్పానా ఇటువంటి మాట ఎప్పుడైనా విన్నారా మీరు? మీలో ఎవరైనా చెప్పాను కదా. అంచేత నిర్ణయానికి వచ్చాను, ఇంకా చెప్పటం అనవసరం. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తాను, మీరు ఏదైనా ఒక ఋషిని ఎన్నుకుంటే ఆ ఋషుల యొక్క బీజారోపణ గురువుగారి యొక్క దమ్ము ఏంటి అంటే హిమాలయాల్ని మొత్తం కుదిపేశాడు, ఎత్తేశాడు ఆయన హిమాలయాల్ని. అది మీకు తెలియదు. రావణాసురుడు ట్రై చేశాడు ఎత్తటానికి, గంగలో దిగాడు. ఈయన హిమాలయాల్ని ఎత్తేశాడు, ఎత్తేసి హరిద్వార్లో స్థాపించాడు. అక్కడ చిత్రం ఇది, ఈ బొమ్మ అక్కడది. ఎలాగో మీరు హిమాలయ యాత్రకు వెళ్లలేరు, వెళ్లినా ఆ ఋషులు మిమ్మల్ని చూడరు. మీకు నమ్మకం ఉందా మీరు వెళ్తే ఋషులు మిమ్మల్ని చూస్తారని? వాళ్ళకి భయమే, వాళ్ళ గడ్డం పట్టుకుని మీరేం అడుగుతారో, మా అమ్మాయికి పెళ్లి కావాలండి, లేకపోతే మాకు క్యాన్సర్ ఉందండి, క్యాన్సర్ తగ్గించండి అండి. అంతెందుకయ్యా, నేను రోజు నిన్ను పూజ చేస్తూ ఉంటే నా పరిస్థితి ఇలా ఉంటుందా? అసలు నేను నిన్ను ఎందుకు పూజ చేయాలి అంటే ఆ ఋషులకు ఇదే పని. అంతేత మనల్ని చూసి, రాక్షసుల్ని చూసి భయపడలేదు కానీ ఖచ్చితంగా ఋషులు మనల్ని చూసి భయపడతారు. ఇంకంటే ఇప్పుడు జమదగ్ని అని ఒక ఋషి స్థానం ఉంది, ఎక్కడుంది అక్కడ చూసుకోండి, చూపించగలవరా? మా యారు పడదు అక్కడ, క్లోజప్ చేయి. కనిపిస్తుందా? ఉత్తర కాశీ కింద కనిపించిందా? ఉత్తర కాశీకి వెళ్తారు మీరు, తీర్థయాత్రకు బయలుదేరలేరు. అందులో 14 క్షేత్రాలు నేను చూపించాను కదా. మీరు బస్సు మాట్లాడేసుకోండి, రేపు అన్ని చూసి వచ్చేయచ్చు. చూసి వస్తే మీకు అక్కడ ఏం కనిపిస్తాయి? రాళ్ళు రప్పలు కనిపిస్తాయి. కానీ గురువుగారు జమదగ్గిన ఏం చేశాడు, ఆ మార్గంలో మీరు వెళ్తూ ఉంటే మీకు డైరెక్షన్ ఇవ్వటానికి చచ్చినట్టు జమదగ్గిన మీ వద్దకు వస్తాడు. కావాలనే ఆ మాట వాడాను, గురువుగారు అదే మాట వాడతారు. నేనేం గురువుని వెతుక్కుంటూ వెళ్ళలేదు, గురువు నన్ను వెతుక్కుంటూ వచ్చేది. మొట్టమొదట అది నేర్చుకోవాలి. మీరు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే అక్కడ ఏం చూడదలుచుకున్నారు మీరు? మంచుకొండలు, రాళ్ళు, రప్పలు అందంగా ఉంటాయి. ఓకే, ప్రాకృతికమైనటువంటి అందం చూడదలుచుకుంటే వెళ్ళండి అక్కడికి. కానీ అక్కడ ముఖ్యంగా బద్రీనాథ్లో రుక్మిణితో పాటు కృష్ణుడు తపస్సు చేశాడు కొన్ని సంవత్సరాలు. ఇంకా చాలా మంది అక్కడ తపస్సు చేశారు. వాళ్ల దారిలో మీరు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎదురొచ్చి వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. తీర్థయాత్రలు అందుకు చేయాలి అని చెప్పి ఇవాళ నిన్న చెప్పిన దానికి యాడ్ చేస్తోంది ఏంటంటే, ఏదో ఒక ఋషిని ఎన్నుకోండి, ఆ ఋషి సాంప్రదాయంలో ఇంకా మీరు ముందుకెళ్ళాలి. ఆ ఋషి ఏం చెప్పాడు, మీకు అందరికీ గోత్రాలు ఉన్నాయి, అదృష్టం మీది. కానీ గురువుగారు హిమాలయాలలో చూసింది ఏంటి అంటే ఆ ఋషులందరూ ఏడుస్తున్నారు, కదిలిపోయారు గురువుగారు. లేకపోతే గురువుగారికి అసలు ఈ పని చేయాలని ఏం లేదు, వాళ్ళ గురువుగారు చెప్పిన వరకు ఏదో ఉంది. మీకు కనీసం ఏదైనా తెలుసా మీ గోత్రనామాలు, ఋషుల నామాలని? అది తెలీదా? ఎవరైనా ఒకళ్ళ నుంచి మీ గోత్రం చెప్పండి. నాయనే నా గోత్రమేనా? భార్గవ, చవన, ఆప్లవాన, ఔరవ, జామదగ్ని, పంచారుషేయ. అదేనా? తెలీదు. పోనీ నాకు తెలుసు ఐదుగురు ఋషులు. శ్రీవత్స గోత్రానికి నేను ప్రతిరోజు పొద్దున్న లేచినప్పుడు ఈ పేర్లు చెప్పుకుంటా, భార్గవ, చవన, ఆప్లవాన, ఔరవ, జమదగ్ని. ఈ ఐదుగురు ఈ గోత్రానికి ఋషులు. అంటే ఈ గోత్రంలో ఉన్న వాళ్ళు ఎవరు పనిచేయాలి? చేయాలి కదా. మరి గోత్రంలో ఋషుల పేర్లే తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంకోళ్ళు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు గోత్రం అడిగి? ఋషుల పేర్లు చెప్పు. తెలీదు. ఋషుల పేర్లు విశ్వామిత్ర, అఘమర్షణ. సరేలే, కూర్చో. ఋషుల పేర్లు. అందువల్ల దయచేసి దమ్ముంటే ఆ గోత్రాల్ని వదిలేయండి. ఋషులు ఏం చేశారు? అంచేత గురువు గారు ఇచ్చేటటువంటి ఈ సందేశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఆ గోత్రాలు మీకు అనవసరం. పెళ్లిళ్ళకి దానికి ఉపయోగపడతాయేమో, అక్కడ కట్నం ఎక్కువ అడగొచ్చో తక్కువ అడగొచ్చో అదంతా నాకు తెలియదు, అది మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో. అంచేత ఇప్పుడు బీఏ, బీఎస్సీ ఇవి కూడా డబ్బు కోసమే కదా చదివించేది. గోత్రనామాలు అలాగే ఉపయోగపడుతున్నాయేమో. అలాంటి వాళ్ళు పరమ పూజ్య గురుదేవుల దృష్టిలో చాలా తప్పు మార్గంలో ఉన్నారు. భారతీయులకి వాళ్ళ గోత్రం ఎందుకున్నా అంటే వాళ్ళు ఆ గోత్రంలోనే వెళ్లేవారు. ఒకే గోత్రంలో వెళ్తున్నాడు అనుకోండి, ఇంకోళ్ళు ఇంకో గోత్రంలో వెళ్తున్నారు అనుకోండి, ఋషుల కార్యక్రమాలు డెవలప్ అవ్వాలి అంటే బాగా ఒకే గోత్రంలో పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఇంకో గోత్రంలో పెళ్లి చేసుకోవాలా? అందరు ఋషులు ఎదగాలి. అంచేత సగోత్ర మ్యారేజ్ భారత హిందువుల్లో ఒప్పుకోరు. మా నాన్నగారు దాని గురించి బాగా చెప్తారు. కారణం అది. ఎందుకో నాకు తెలీదు, కానీ ఋషుల కారణం అది. ఒకే ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్ అవుతూ వెళ్ళిపోయి మీరు దారి తప్పకుండా ఉంటే, అంటే ఇంకో గోత్రంలో కలవకుండా ఉంటే, మీ పిల్లలు సరే ఓకే డాక్టర్లు అవుతూ ఉంటారు కానీ ప్రపంచం గత ఏమవుతుందని. అందువల్ల సగోత్ర మ్యారేజ్ ఒప్పుకునేవాళ్ళు కాదు. దాని తర్వాత చాలా పెద్ద ఏదో గందరగోళం జరిగింది, నాకు తెలియదు ఆ గందరగోళం అంతా. చివరికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసలు గోత్రం అంటే ఏంటో, ఆ ఋషులు అంటే ఏంటో మీకు తెలియనప్పుడు మీరు ఏం చేసుకుంటే ఏముంది, పాపం ఋషులు ఏడుస్తూ కూర్చున్నారు అక్కడ. ఈ క్షణంలో కూడా ఏడుస్తూనే ఉండి ఉంటారు, కానీ వాళ్ళ చెవులు కొంచెం ఇటువైపు పెట్టి ఉండవచ్చు మన అదృష్టం బాగుంటే. చేత దయచేసి మీరు ఏ గోత్రంలో ఉన్నా గోత్రం పేరు మార్చకండి. మీకు ఋషులు ఎలాగో తెలియదు కదా, ఈ ఋషిని మీ గోత్రంతో కలుపుకోండి. ఇంకేందా చెప్పిందేంటో, ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు కానీ ఋషులకు తెలుసు కదా గోత్రం అంటే ఏంటో. ఆ ఋషులు ఈ ఋషి ద్వారా మీలోకి తన శక్తిని ప్రవహింపజేస్తాడు. చేత మొట్టమొదట గురుదేవులు అడుగుతోన్నది అది, అందుకు ఇదంతా చూపించేది. ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా అని చెప్తున్నాడు కదా, ఇదే మొదటిసారి నేను చెప్పటానే, అందుకే ఇది లాస్ట్ క్లాసెస్ అని చెప్తున్నాను. ఎన్నిసార్లు నుంచి చెప్పమంటారు, కానీ ఇప్పుడు రకరకాల ఈ పేర్లు చెప్పి నాకు ఋషుల గురించి ఇంత బాగా తెలిసిన భార్గవుడు ఏం చేశాడో తెలుసు, చ్యవనుడు ఏం చేశాడో తెలుసు, ఆపులవాన నాకు తెలియదు ఆయన ఏం చేశాడు, ఔరవ నాకు తెలియదు, జమదగ్ని తెలుసు. చేత నేను చాలా ట్రై చేస్తున్నా అసలు ఈ ఋషులందరూ ఏం చేశారు, వీళ్ళని మరి ఈ గోత్రంలో పుట్టాను కదా అని చేత ఇప్పుడు ఋషులు ఏం చేశారో నేను చాలా రకాలుగా ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో గురువుగారిని కూడా అడిగాను, గురువుగారితో నేను చాలా చాలా ప్రశ్నలు వేశాను ఇలాంటివి. అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఏంటి అంటే, ఈ ఋషుల పని చేయగలిగేటటువంటి మానవ జాతి ఇంకా ఆవిర్భవించలేదు అని చెప్పాడు. రెండు పేర్లలో ఏ పేరు చెప్పను నేను, కానీ ఆ ఋషి గురించి అడిగితే యాక్టివ్గా ఉన్నారు వాళ్ళందరూ సప్తఋషుల ఆధ్వర్యంలో. రాబోయేటటువంటి నూతన జాతిలో ఆ ఋషి యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. పేర్లు మారచ్చు, కార్యక్రమాలకి పేర్లు మారుతాయి, దానికే ఉంది. అందువల్ల ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవాళ మీరు ఎన్నుకోవాల ఏ ఋషి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తారు. ఆ ఋషుల కార్యక్రమమే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. ఏ ఋషి అన్నది మీరు నిర్ణయించుకోవచ్చు. నిర్ణయించుకున్నప్పుడు మీరేం చేయాలి, ఆ ఋషి కార్యక్రమాలు మేము చేస్తాము అన్నవాళ్ళు మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు తెలియాలి మీలో, అప్పుడే కదా మీరు కలిసి పనిచేయగలరు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడు, వశిష్ఠుడు ఏం చేశాడు, ఏంటి తేడా, ఇద్దరు గాయత్రి మంత్రమేగా, తేడా ఉందా వాళ్ళకి, తేడా లేదా, ఆ తేడా తెలియాలి. చూసుకోండి, గురువుగారు ఇచ్చారు ఇవంతా. ఈ 14 ఋషుల కార్యక్రమాలు ఆయన చాలా స్పష్టంగా ఇచ్చారు. ఆయనకంటే బాగా నేను చెప్పలేను, ఒక పని చేయగలను, మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేయగలను. చేత నన్ను అడగండి, ఆయన ఆత్మకథలో ఈ ఋషుల కార్యక్రమాన్ని మీరు యాక్టివ్గా తీసుకోండి. ఈ గురుదేవుల యొక్క నెక్స్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం ఏమిటి, నేను పెట్టబోయే శాంతి కొంచెం ఏమిటి, ఇప్పుడు అర్థమైంది కదా. గురువుగారు చెప్తున్నటువంటి ఈ విషయాలు ముందు నేను చెప్పాలి మనుషులకి, చెప్పటం అయిపోయింది. చాలా సంవత్సరాలు బట్టి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను. చాలాసార్లు అసలు నేను టేప్ రికార్డ్ అయిపోయానేమో, నేను కొత్తదేం చెప్పటం లేదేమో అనిపిస్తుంది. అంచేత ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మొత్తం ఇదివరకు నేను చెప్పినవన్నీ చెప్పిస్తున్నా. నిన్న మీకు ఏం చెప్పాను నేను, పరిణామక్రమం తెలియాలి. ఎక్కడి నుంచి తెలుస్తుంది మీకు పరిణామక్రమం, ఎలా తెలుస్తుంది, సోర్స్ ఏంటి, ఎలా తేడా, మనం నరకీటకులమా, నర పశువులమా, నర పిశాచాలమా, ఎలా తెలుస్తుంది మనకి. వెళ్లి చచ్చేంత వరకు ఆయన దగ్గరుంటే నరకీటకాలు. ఇంకేంటే గ్రూప్ అని ఏం చేయరు, గురువు ఏం చెప్పాడో తెలియదు, గురువు మాట వినం. రఫ్గా ఉండొచ్చు మీకు, నిన్న ఉదాహరణలు కూడా ఇచ్చాను ఎందుకు మనం గురువు మాట వింటాం లేదు. గురువు మాట వింటే ఆయన ఏం చెప్తే అది ఆచరిస్తాం. దానికి మీ బుర్ర పెట్టాం. చేత గురువు దగ్గరికి వెళ్ళాం, ఆయన కాళ్ళు పట్టుకుంటాం, ఆయన ఏదేదో చేసేసాడు అంటే ఆయన చేస్తాడు, చేయడం ఆయన వరదానాలు ఇవ్వడు. మీరు గురువుల దగ్గరికి వెళ్ళొద్దు అని నేను అంటానులే, ఏ స్థాయిలో వెళ్తున్నారు తెలుసుకోండి. సరే, ఇది నరకీటకం అంటే గురువు లైట్ దగ్గరికి వెళ్ళాం, ఆయన వెలుగులో ఉన్నాం, చచ్చేంత వరకు ఉంటాం. పురుగు ఎలాగా దీపంలో పడి చచ్చిపోతుందో చచ్చిపోతాం. చివరి నరపశువులు కొంతమంది ఉన్నారు, అసలు గురువుల దగ్గరికే వెళ్ళారు. లైట్ చూస్తే భరించలేదు కదా పశువులు, అగ్నిని చూస్తే పారిపోతుంది. సరే, వాళ్ళు ఎవరో మనకు అనవసరం. నరపిశాచాలు గురువు శక్తిని దుర్వినియోగం చేసుకుంటారు. ఈ మాటల్లో ఎవరిని కించపరచటం లేదు, ఎవరిని తప్పు పట్టడం లేదు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయిని మనం తెలుసుకుంటున్నాం. ఇంతకంటే గొప్పగా ఏం లేవు మనం. కానీ కనీసం ఎక్కడికి వెళ్ళాలి? నర మానవులుగా మారుదాం. పశువు వద్దు, పిశాచము వద్దు, కీటకము వద్దు, మానవుల్లాగా జీవిద్దాం. మరి మానవులలాగా జీవించటానికి ఏం చేయాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ విద్య ఎలా నేర్చుకుంటాము అంటే లైఫ్ డివైన్, జీవన్ దేవతను ఉపాసన చేయటం నేర్చుకోండి అని గురువు గారు మూడో వాంగ్మయం అనుకుంటా చాలా స్పష్టంగా రాశారు. ఆయన మొత్తం ఇంతలా పుస్తకం రాశాడు. శ్రీ అరవిందో లైఫ్ డివైన్ అనే పేరుతోనే ఆ పుస్తకం రాశాడు. నీలో ఉన్నటువంటి దేవత్వాన్ని మీరు ముందు పట్టుకోండి. నిన్న ఎక్కడ ఆపానో అక్కడి నుంచి స్టార్ట్ చేయమా. నిన్న పతంజలి యోగ సూత్రాలు చదువుకున్నాం మనం. పతంజలి యోగ సూత్రాలు చెప్పే బాధ్యత ఒకళ్ళకిచ్చాను. బాధ్యత ఇచ్చాక బాధ్యత ఇచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ను కూడా దండుకు రావాలి. ఇప్పుడున్నటువంటి రెసిడెన్షియల్ కాలేజెస్లో ఏం చేస్తున్నారు వాళ్ళు? పల్లెటూళ్ళకి అక్కడికి వెళ్ళి మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, మార్కులు బాగా వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారు? చేస్తున్నారు లేదా? మార్కులు బాగా వచ్చిన వాళ్ళని చేర్చుకుని వాళ్ళకి సరే బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళకి కాస్త అలా పుష్ చేస్తే వాళ్ళకి ఎలాగో ర్యాంక్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి రెసిడెన్షియల్ కాలేజీకి వెళ్ళి ర్యాంకులు వచ్చిన వాళ్ళల్లో ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఎన్ని మార్కులు ఉన్నాయో కనుక్కోండి. తర్వాత మీకు ఇంకోటి తెలుస్తుంది, చాలా చోట్ల రెసిడెన్షియల్ కాలేజెస్లో అలాంటి వాళ్ళకి వాళ్లే డబ్బు కట్టుకుంటారు. అన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ నాకు తెలియదు అంటే నేను చెప్పలేను, కానీ చాలా చోట్ల. ఎందుకు చెప్తున్నాను అంటే మరి రెసిడెన్షియల్ కాలేజీ వాళ్లే చేయగలిగినప్పుడు జ్వాలాకుల మహర్షి రాసిన పతంజలి యోగ సూత్రాలు చెప్పేవాళ్ళు ఏం చేయాలి? మీరే అవస్థపడాలి. ఎవడు వచ్చి అడగడు, వాడికి ఏం పట్టింది? వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండి ఉంటే భారతదేశం ఇలా ఏడ్చేదే కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, మీరు ఏమి పొందదలుచుకున్నా ఈ ఎనిమిది మీకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. ఏం పొందదలుచుకున్నా ఆధ్యాత్మీయతే కాదు, మీకు ఏం కావాలన్నా కూడా. సినిమాకి వెళ్ళాలి, యమ నియమాలు ఎక్కడున్నాయి? అక్కడ ముందు సినిమా హాల్ కట్టేవాడు హాల్ కట్టాలి కదా. సినిమా హాల్ లేదా ఎక్కడికి వెళ్తారు మీరు? వాడు ఎలా కట్టి ఉంటాడు? సొసైటీతో ఎలా ఉండాలి, వాడు ఎలా ఉండాలి? యమ నియమ సోషల్ సొసైటీలో, సొసైటీలో ఆ హాల్ ఉండకపోతే మీరు చూడలేరు కదా. ఈ నియమం భావం అర్థమైంది కదా. యమ నియమాలంటే యమము అంటే సోషల్, నియమము అంటే ఇండివిజువల్. యమము ఏంటి, సొసైటీలో వాడికి ఏవో ఉంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్స్, ఇది దీనికి ఇంత కట్టాలి ట్యాక్సులు అవి అంతా, వాడు కరెక్ట్ గా కడుతూ ఉంటే హాల్ ఉంటుంది అక్కడ. కట్టకపోతే నియమం ఏంటి, కట్టవలసిన టైంకి చెయ్యాలి వాడు. ఇంకేత యమ నియమాలు అక్కడికి వచ్చేసాయి. దాని తర్వాత సినిమా చూడటానికి వచ్చేవాళ్ళు నేల మీద ఇలా వేసి పరిచేస్తే నాకు డౌట్ఫులే ఆ హాల్ రన్ అవుతుందో అవుదో ఈ కాలంలో. ఇంకేత అక్కడ ఏముండాలి, ఆసనాలు. మళ్ళా ఆసనాల్లో లెవెల్స్ ఉంటాయి కదా. ఆ ఆసనాలు మీ ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే ధనం అంతే కదా. ఒక రూపాయి పోతే ఎంత బాధపడిపోతామో, మన ప్రాణాలు విలువెళ్లాడతాయి. జ్వాలాకుల మహర్షి అయితే ధనమంతా ప్రాణమే అని చెప్తాడు. చేత ఆసనాలు మళ్ళా మీకు ఏ ఆసనం కావాలి అంటే ఏం కావాలి, ప్రాణశక్తి కావాలి. ఇంకా ప్రాణశక్తులు కావాలి. మధ్యలో కోకో తాగాలన్నా, కోకో కొల తాగాలన్నా, లేకపోతే మీరు వెళ్ళాలి కదా కారులోనూ దేంట్లో, మళ్ళా దానికి ప్రాణశక్తి కావాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ. కానీ మీరు సినిమా చూస్తూ మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకోండి, సినిమా మీద మనస్సు లగ్నం కావటం లేదని ఊహించుకోండి, అలాంటి స్థితి మీకు ఎవరికీ లేదనుకోండి, మీరు ప్రత్యాహారంలో చాలా స్ట్రాంగ్. కానీ అలాంటి మనుషులు ఎవరైనా ఉన్నారనుకోండి, భావార్థమైనా చూస్తున్నాడు ఏదేదో వెళ్ళిపోతుంది బ్రెయిన్, ఏదేదో ఆలోచించుకుంటున్నాడు, గాభరా పడిపోతున్నాడు, మనస్సు అక్కడ కేంద్రీకరించటం లేదు. చూడగలుగుతాడా సినిమా? ఇంచేత కనీసం ఆ సినిమా చూస్తున్నప్పుడైనా చెవులు ఎక్కడుండాలి, కళ్ళు ఎక్కడుండాలి, ఇది ఎక్కడుండాలి, బుర్ర అంతే కదా. నల్లి కుడుతోంది కొన్ని ఊళ్ళల్లో. నేను సినిమా హాల్స్ లో ఎలకల్ని కూడా నన్ను కొరకటం చూశాను నేను. అయినా వెళ్తున్నాం కదా, మీరు వెళ్తున్నారో లేదో నాకు తెలియదు, నేను వెళ్తున్నా. రేపు 3వ తారీఖున మగధీరాకు కూడా వెళ్తున్నాను. అంచేత ఏదో ఈ లెక్చర్స్ ఇస్తూ ఉంటే సినిమా చూడమని మానేయమంటారులే. ప్రత్యాహారం అంటే అర్థమైందా? నల్లి నెత్తులు పీల్చేస్తోంది, దోమలు కుడుతున్నాయి, స్కిన్ తెలుస్తుంది కదా కుట్టినట్టు అది. కానీ ఇలా అనేసుకుని ఏం చూస్తున్నాం మనం? సినిమా చూస్తున్నాం. ప్రత్యాహారం అంటే అర్థమైంది కదా, ఇంద్రియాలు. నువ్వు చేస్తున్న పని మీదే లగ్నం అవటానికి ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. మెల్లిగా ప్రత్యాహారం తర్వాత ఏమొస్తుంది, కనీసం ఆ సీక్వెన్స్ అయినా కరెక్ట్గా గుర్తించుకోవాలి. ధారణ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ మనస్సు సినిమాలో జరుగుతున్న సంఘటనలో ధారణ చేస్తుంది. ధారణ చేస్తుందంటే ఇంకా దానికి స్పందించటం మొదలెడుతుంది మెల్లిమెల్లిగా. ఇదంతా నిమిషాల్లో జరిగిపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పడుతుంది. కానీ మెల్లిగా ఏమవుతుంది, ఇంతమంది మేము కూర్చుని ఉన్నాం, ఇప్పుడు రేపు మగధీరాలు నేను అదే చూడబోతున్నా 3వ తారీఖు. ఇంతమంది కూర్చుని ఉన్నారు, మేమంతా యమనియమ సినిమా హాల్, ఆసన మా ప్రాణశక్తి సినిమా హాల్ యొక్క కుర్చీ, యమనియమ ఆసన ప్రాణాయామ టికెట్ కొనుక్కున్నాం కదా. అందులో బ్లాక్ లో కొంటే 3000 రూపాయలు కూడా పెట్టి కొంటున్నారు. ఇవాళ నాకు చాలా బాధగా ఉంది. ఇంకంటే 3 నాకు నచ్చదు, 5 నచ్చుతుంది. ఇంకేత 5000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే కదా దాని దమ్ము వేరు కదా. ప్రాణాయామం అంటే అర్థమైంది కదా, ముక్కు మూసుకుని కూర్చొని గాలి పీల్చడం అనే మూర్ఖత్వం ఇంకా చేయకండి. అది కరెక్ట్, అది మీకు అది ఆరోగ్యం ఇస్తుంది, మీకు శక్తినిస్తుంది. కానీ అది ప్రాణాయామం కాదు ఋషులు చెప్పింది. మీ సామర్థ్యము, మీకున్నటువంటి వనరులు మీరు దేనికి ఇస్తున్నారు? సినిమా గురించి చెప్తున్నాను ఇదంతా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారార్థమైంది కదా. నాకు మాత్రం హైదరాబాద్ లో నేను వెళ్లిన హాల్లో నల్లులు లేవు, అంచేత నేను ఆ ప్రత్యాహారం చేసుకోక్కర్లే. మిగతా ఉన్నాయో లేవో నాకు తెలీదు. కానీ మెల్లిమెల్లిగా సినిమా స్టార్ట్ అయ్యాక ఏమవుతుంది, ఇంతమంది కలిసి వెళ్ళాము, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, నా స్నేహితులతో వచ్చాను అని ఆలోచించాం. మెల్లిగా దేని మీద ధ్యానం వెళ్తుంది, సినిమా మీద వెళ్తుంది. కానీ నేను చూస్తున్నానని ఇంకా తెలుసు, ఇంకాసేపు సినిమా చాలా బాగుంటే నన్ను నేను మర్చిపోతా, సినిమాలో పూర్తిగా లీనమైపోతా. అది సమాధి. జత యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి జరగలేదనుకోండి, మీరు సినిమాలో లీనమైపోయి మిమ్మల్ని మీరు మర్చిపోలేదనుకోండి, అప్పుడు సినిమా బయటకు వచ్చేయమంటారు? బో, ఆ సినిమా చాలా మంది నిరంతరం సమాధి స్థితికి తీసుకెళ్తే ఆ పిక్చర్ ఏమవుతుంది? హిట్ అవుతుంది. అంతే కదా, 100 రోజులు ఆడుతుంది అంటే అది ఇప్పుడు ఆడించవచ్చేమో నాకు తెలియదు. ఈ రెసిడెన్షియల్ కాలేజీ గొడవలు అక్కడ ఉన్నాయేమో, ఎవరి గోళ వాడిది. కానీ ఏ కోరిక తీరాలన్నా మీకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి కావాలి. ఏం చేయాలన్నా, ఏమి చేయాలన్నా అది ఉండాలి మీకు. ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇవే పాయింట్స్ పరిణామక్రమంలో మనం ఎక్కడున్నాము అని తెలుసుకోవటానికి వాడితే ఋషుల మార్గంలో వెళ్తాం. చేత మీరు మళ్లీ కొత్తగా మొదలెట్టకండి ఆసనాలు ప్రాణాయామాలు అవి చేయడం, మీకు తెలుసు ఆల్రెడీ. చేయాల్సిందేంటి? గోల్, లక్ష్యం. పూర్తిగా మీరు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మీరే ఆలక్ష్యం అయిపోతారు. సినిమా చూస్తున్నప్పుడు హిట్ పిక్చర్ అవుతే మీరే సినిమాలో మునిగిపోతారు కదా, అది సమాధి. అప్పుడు ఆ ఋషుల స్థాయికే దిగిపోతారు మీరు. కానీ ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను? పరిణామక్రమం గురించి తెలియకుండా ఈ పూజలు వ్రతాలు చేసుకుంటూ ఇంకొక అద్భుతమైనటువంటి అతి నీచమైనటువంటి భావన ఆధ్యాత్మిక జగత్తులో కలగజేశారు. మా ఇంట్లో పూజ చేసుకుంటున్నామండి, ఇంచేత ఆ రోజు నేను మీటింగ్ ఏదైనా పెట్టాను అనుకోండి, ఆ మీటింగ్ కూడా ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతానికే పెట్టాను అనుకోండి. నిన్న మీ రియాక్షన్ ఏమవుతుందంటే మరి మా ఇంట్లో పూజ, దసరా నవరాత్రులు క్లాసులు పెడుతున్నప్పుడు ఈ ప్రశ్న వచ్చేది, మరి మా అమ్మకు ఎవరు భోజనం పెడతారు? నేను వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి, దుర్గాదేవికి వాళ్ళకి మీరు అన్నం పెడితే తప్ప ఆవిడకి గతి లేదు అని మీకు అర్థమైనంత నాకు అర్థం కాలేదు. నేనంతా ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా ఆమె తిండి పెడుతోందని అనుకుంటున్నాను. మీరు ప్రసాదం పెట్టకపోతే ఆవిడకి కోపం వస్తుంది, మిమ్మల్ని శపిస్తుంది, భలే అమ్మ దొరికింది మీకు. మీరు ఆవిడకి ప్రసాదం ఇవ్వకపోతే అమ్మ ఏం చేస్తుంది? మిమ్మల్ని చంపేస్తుంది. ఆవిడ పనే అంత కాబోదు. ఆ మూర్ఖత్వం నుంచి బయటికి రండి. ఇందుకే చెప్తున్నాను, భారతీయ స్వాతంత్రంలో వినాయక పూజ చాలా ముఖ్య పాత్ర వహించింది. అది తెలుసా మీకు? చాలా మందికి అసలు భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో కూడా తెలియదు. చాలా మంది తెలియదు. గోఖలే మహారాష్ట్రలో స్టార్ట్ చేశాడు దాన్ని, వినాయక నవరాత్రులు. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. ఆయనేమో స్వాతంత్రం కోసం చేశాడు, ఇప్పుడు చందా కోసం చేస్తున్నారేమో, నాకు తెలియదు ఎందుకు చేస్తున్నారు. వాళ్ళు లడ్డూలను కూడా వేలం వేస్తున్నారు పాపం. వినాయకుడికి చెందవలసిన లడ్డూలు వేలం వేయగలుగుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దీనికి అంతటికీ ఏకైక కారణం ఏంటి అంటే దైవత్వం అంటే ఏంటో తెలియదు. మీరు బొమ్మ తయారు చేసుకున్నారు, మీ ఇష్టం వచ్చిన పూజలు చేస్తున్నారు, మీకు నచ్చిన పూజలు చేస్తున్నారు. ఆ పూజకు ఎవరైనా అడ్డొస్తే ఏం చేస్తారు? మీరు చంపేస్తారు వాళ్ళు. అమూర్ఖత్వం నుంచి బయటపడాలి. దానికి గురుదేవులు అందించిన విధానం ఏంటి అంటే పరిణామక్రమం గురించి మనం చెప్తున్నాం కనుక జీవన్ దేవత ఉపాసనా విధానాన్ని వినాయక పూజ విధలాగా అందరికీ తెలియజేయండి. అందుకే ఈ ఉదాహరణ ఇచ్చింది. ఇంకేత ఇప్పుడు మీరు మీ పూజలు మీ వ్రతాలు ఏం చేస్తారో చేసుకోండి, నాకుతో సంబంధం లేదు. కానీ ఇంకా నాతో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే అసలు జీవన్ దేవత సాధన ఎలా చేయాలి, దాని మీద సెకండ్ వాల్యూంలో రాశారు ఆయన, చూసుకోండి. ఏంటమ్మా సెకండ్ వాల్యూమేనా? సమర్పణ థర్డ్ ఆ బుక్ లో ఉంది, అక్కడ ఉందిగా ఉపాసన సమర్పణ. దాని ముందేంటి? జీవన్ దేవతకి సాధన ఆరాధన. ఈ రెండు పుస్తకాల్లో ఇచ్చాడు. ఋషుల కార్యక్రమాన్ని మీరు చేయదలుచుకుంటే పరమపూజ్య గురుదేవులు ప్రపంచానికి అందజేసిన దాన్ని మీరు చెప్పదలుచుకుంటే ఆ రెండు పుస్తకాలు మీ ఉపాసనలో భాగం అవ్వాలి. మిగతా దేవతల్ని కిటికీలోంచి మురుక్కాలవలో పడేయండి అన్నాడు పరమపూజ్య గురుదేవులు. మేము ఆయన అడిగినప్పుడు, నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు వెళ్ళినప్పుడు, మరి మా ఇంట్లో ఇంతమంది దేవతలు వాళ్ళు ఉన్నాయి, ఏ దేవత ఉందయ్యా నీ దగ్గర, దేవత ఉంటే ఎలా ఉండాలా, శ్రీరామకృష్ణ పరమహంస కాళీదేవిని ఉపాసన చేస్తే కాళీదేవి కాళికాదేవి కదిలింది, మీ ఉపాసన వల్ల ఉన్న దేవతలు ఊపిరి సలపక చస్తారేమో, మీరు పూసే కుంకుమ పసుపు ఇంకా ఏవో పోస్తాం కదా, మీరే ఊహించుకోండి, మీరు మిమ్మల్ని చాలా బాగా మీకు భక్తి ప్రేమ ఉన్న వ్యక్తి ఇంటికి వస్తే దేవతా విగ్రహాన్ని మీరు ఎలా పూజ చేస్తున్నారో, వాడికి ఎలా పూజ చేస్తే వాడి గతి ఏమవుతుందో మీరు ఆలోచించుకున్నాక ఆ పూజ చేయండి. నేను చెప్పానని కాదు, కూర్చున్నాడు దేవుడు ఆయన, అంతే మొట్టమొదటి ఆయన నెత్తి మీద ఏం పోస్తారు, పసుపు. మామూలుగా కాదు, అందరూ పుచ్చుకుచ్చుం పోయాలి కదా, పసుపు పోసాక ఆయన నెత్తి మీద ఏం పోయాలి, తర్వాత దాని తర్వాత మళ్ళీ సహస్రనామార్చన చేయాలి కదా, ఆయన కుర్చీలో కూర్చోపెట్టి మీరు కూర్చోండి మేము మీకు సహస్రనామ పూజ చేస్తాం, మీరు కూర్చోండి నేను చేస్తా పూజ, ఏమవుతారు మీరు కూర్చోగలరా అంతసేపు, ఇష్టపడతారా, మీ దేవత చాలా మంచి దేవత, మంచి దేవత కాదు అసలు లేదు, అక్కడ ఉంటే ఎప్పుడో వాయించేది. ఆ జ్ఞానం కావాలి, దేవతల్ని మీ ఇష్టం వచ్చినట్టు కాదు, దేవతకి ఇష్టం వచ్చినట్టు మనం మారాలి. ఆ సింపుల్ పాయింట్ మర్చిపోయాము, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఓ పద్ధతి లేదు, ఓ క్రమం లేదు. లలితా సహస్రనామం చాలా మంది చదువుతారు, నాకు తెలిసిన వాళ్లే కోట్ల కోట్ల పారాయణ చేస్తారు, నేను చేయమంటాను దాన్ని, ఎందుకంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాకు వేడిదా గుక్కమ్మ. మందు కావాలి, మందు కావాలి. గురుదేవుల యొక్క ఆ వైజ్ఞానికత అర్థం చేసుకోండి. దేవునికి మీరు చెప్పటం కాదు, ఏం చేయాలో దేవుడు చెప్పినట్టు మనం చేయాలి, అది మిస్సింగ్. దేవుడికి మీరు చెప్తారేంటో, ఒక గురువు ఆశ్రమం దగ్గర నేను ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూశాను, నా జీవితంలోనే జరిగింది అది. ఒకడు సైకిల్ మీద వచ్చాడు, ఒకడు స్కూటర్ మీద వచ్చాడు. సైకిల్కి వాడు లాక్ చేయలేదు, స్కూటర్ ఇగ్నిషన్కి మరి వాడు పెట్టాడు లేదు, నేను చూడలేదు. లోపలికి వెళ్ళిపోయాడు, పిలిచా సైకిల్కి తాళమయ్యా, మా గురువు గారు చూసుకుంటారండి, జవాబది. సైకిల్ బయట పెట్టాడు ఆశ్రమం బయట, ఎవరు చూసుకోవాలి ఆయన సైకిల్ని, వాళ్ళ గురువు గారు చూసుకుంటారు. అంటే ఇప్పుడు గురువుగారు లోపల ఉండాలా బయట సైకిల్ దగ్గర, సైకిల్ దగ్గర కాపలా కాయాలో నాకు అర్థం కాలే. మీరు వెళ్ళండి ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఎక్కడికో సైకిల్ తాళం వేయకుండా, మీరు చూసుకోండి సార్ నేను మిమ్మల్ని కలవటానికి వచ్చాను అనే దమ్ముందా మీకు, ఉందా? ఎంత నీచంగా భగవంతుణ్ణి కింద పడేశామో అర్థం చేసుకోండి, అందుకే ఇది చెప్తున్నాను. కానీ గురుదేవులేంటి, అసలు జీవనమే దేవతగా మీరు గుర్తించండి. ఎందుకు చూడండి, బ్రెయిన్ చూపించమ్మా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది, బ్రెయిన్ చూపించు. బ్రెయిన్లో ఐన్స్టీన్ బ్రెయినే 7%, ఇంకా మన బ్రెయిన్ ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ మూడు భాగాలు మనలో ఉంటాయి. ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి విచిత్రత ఏంటి అంటే, మన కుటుంబాలలోనే 20 ఏళ్ల కిందట పుట్టిన పాప, ఇప్పుడు పుట్టిన పాప, బ్రెయిన్లో తేడా ఉంటుందా? 20 ఏళ్ల కిందట ఉన్న బ్రెయినే ఈ పాపకి ఉందనుకుంటున్నారా మీరు? నా క్వశ్చన్ అర్థమైందా? మారిందా? పుట్టకముందే మారిపోయింది కదా. దాని తర్వాత ఇంకా బాగా సైన్స్ డెవలప్ అయిపోయి పుట్టే పిల్లలు ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ అంటే, ఒక వ్యక్తి తన జీవితాన్ని దేని ఆధారంగా జీవించటం మొదలెడుతున్నాడు, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బ్రెయిన్తో. క్లియర్? అందులో మూడు భాగాలుంటాయి. ఆ లోపల ఉన్నటువంటి భాగము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ బిట్ కూడా దీన్ని రెప్టిలీనియన్ బ్రెయిన్ అంటారు. సర్ప మస్తిష్కము, రెప్టైల్స్ అంటే పాములు పాకేవి, దానిపైన ఇంకొక లేయర్ ఉంది మెమాలియన్. ఈ కిందది వదిలేసి ఈ బిట్టు చూడండి, ఎక్కడికి వెళ్తుందో కూడా చూడండి. రెండు లేయర్స్, ఈ మధ్యన ఉన్నది రెప్టిలియన్, ఈ పైన ఉన్న పొర మెమాలియన్, అంటే మాతృత్వము గల సంతానము ఇచ్చేది, పిల్లలకి పాలు ఇచ్చేది ఆవు మేక, ఇవన్నీ మెమాలియన్ బ్రెయిన్స్. మనకు ఉన్నది ఈ ఇద్దరికి లేనిది ఏంటంటే ఇది. ఇది మళ్ళా ఒక పొరలాగా ఏర్పడుతోంది మొత్తం. ఈ పొర వెన్నుపూసలోకి వెళ్ళిపోతుంది. మన కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది మెడ నుంచి ఈ మూడు పొరలు వెన్నుపూసలోకి వెళ్ళిపోతున్నాయి. బ్రెయిన్ అంతా కూడా, వెన్నుపూస కూడా బ్రెయిన్లోని భాగమే, అది చాలా మందికి ఈనాడు తెలియదు. కానీ మీకు చూస్తే ఇది సైంటిస్టు చెప్పింది, ఇది తీసింది, ఆ పైన పేరు కూడా ఇచ్చాను. ఈ బ్రెయిన్ ముఖ్యంగా మంది, ముఖ్యంగా ఈ ఏరియాలో మనం జీవిస్తాం, మన జీవితం అంతా ఈ ఏరియాలోనే ఉంది. ఈ ఏరియా దీన్ని ఫ్రంటల్ లోబ్ అంటాం. ఈ భాగం అంటే ఈ భాగం పైన కాదు, మీరు చూడాల్సింది లోపల ఉన్నటువంటి బ్రెయిన్. అక్కడ ప్రారంభం మార్చుకోవచ్చు, ప్రారంభాన్ని మీరు పూర్తిగా మార్చేసుకోవచ్చు. పరమపూజ్య గురుదేవులు ఒక మాట చెప్పారు, ఓపెన్ గా ఇది అందరికీ చెప్పమని చెప్పారు. పురా సంచిత ప్రారంభ కర్మ ఈనాడు పుట్టిన వ్యక్తులకి లేదు. మీరు పిచ్చి వాళ్ళు ఏదైనా జరిగితే ప్రారంభ కర్మ అనుకోవద్దు, ఆ లెవెల్ వ్యక్తి ఇచ్చినటువంటి మాట. అంచేత ఏదైనా సంఘటన జరిగితే ప్రారంభం అనుకోకండి, అనుకుంటే తప్పు అనుకుంటుందండి. సంచిత కర్మ పాజిటివ్ మాత్రమే మిగిలింది. సంచిత కర్మ అంటే నెక్స్ట్ బర్త్ లో రావాలి, ఈ జన్మలో కాదు. ప్రారంభ కర్మ ఎక్కడి నుంచి వస్తోంది? ఓపెన్ గా గురువులు చెప్తున్నారు, మీరు పిచ్చివాళ్ళు, ఆ ప్రారంభ కర్మే మిమ్మల్ని కొంప ముంచుతోంది. ఇంచంటే నేను ఎప్పుడు స్వయంగా చూసి ఆ ఎక్స్పెరిమెంట్ చేయలేదు, కానీ గురువు గారు ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటారు. నేనెప్పుడు చేసి చూడలేదు. కోడి దాని ముక్కుని ఇలా ఉంచి అక్కడ ఒక గీతలా గీసేయండి, ఆ తలపై కట్టదు, కట్టేసాం అనుకుంటుంది. ఫ్యాక్ట్ ఎంతో నాకు తెలియదు, కానీ మనం ఫ్యాక్ట్ కూడా అంతే. మనం ఈ శరీరానికి, ఈ సమాజానికి, ఇప్పుడున్న పరిస్థితులకి మీరు లోనైపోయి ఉన్నారు అనే భ్రమలో మీరు జీవిస్తున్నారు. భ్రమ గౌడు ఏం చేయలేదు, ఏ గురువు ఏం చేయలేదు, ఎవ్వడూ ఏం చేయలేదు. భ్రమ అడుకోగొట్టుకోవాలి. నేను కథ విన్నాను మొన్ననే, సూపర్ స్పెషాలిటీ లివింగ్ సెంటర్, హోలిస్టిక్ లివింగ్ సెంటర్. హోలిస్టిక్ అంటే ఈ మూడు బ్రెయిన్స్ కలిస్తే వచ్చేటటువంటి సెంటర్ని సైకలాజికల్ భాషలో హోలిస్టిక్ అంటారు, మన భాషలో త్రిపద గాయత్రి అంటాం. అందులో ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు, ఎలా పేషెంట్స్ వస్తారు. ఆయన డాక్టర్, ఎండి డాక్టర్, ఇది కూడా నేర్చుకుంటున్నాడు, చాలా బాగా నేర్చుకున్నాడు. డాక్టర్ వి హరికుమార్ అనుకుంటా, కావలసిన వాళ్ళు అడ్రస్ తీసుకోండి. సూపర్ స్పెషాలిటీ సెంటర్ గా పెట్టాం అక్కడ. ఈ క్లాసెస్ అన్ని కూడా అక్కడ జరుగుతున్నాయి సైంటిఫిక్ గా. అక్కడ ఇంకా కర్ర పట్టుకునే అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే కర్ర పట్టుకోవటంలో మా గొప్పతనం చెప్పుకోవటానికి కాదు, మాకు తెలిసింది మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చేయటానికి అన్నది గుర్తుంచుకోండి. ఆయన తనకొచ్చిన ఒక కేసు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకడొచ్చి నా కడుపులో పిల్లు ఉందండి అన్నాడు. చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళానండి, అంటే ఈ లైన్లో కిందకు రావాల్సి వచ్చిందో ఆయన, దానికి నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాడు ఆయన. ఏముందిట కడుపులో? మనకి కడుపులో ఎలకలు అప్పుడప్పుడు పరగెడుతూ ఉంటాయి, పొద్దున్న టిఫిన్ చేయకుండా అప్పుడు ఎలకలు పరగెట్టచ్చు. ఓకే, కానీ ఆయనకి ఎలకల్ని చంపేసే పిల్లే దూరిందిట అది కడుపులో. సరే, చాలా చోట్లకి వెళ్ళాడు ఆయన. ఏమీ లేదయ్యా, యు ఆర్ పర్ఫెక్ట్ అంటున్నారండి, కానీ పిల్లు ఉందంటాడు. సరే, ఈయన డాక్టర్ కదా, ఆయన అసిస్టెంట్ని పిలిచి ఈయనకు ఆపరేషన్ చేయాలి, చాలా సీరియస్ కేసు, మరి రేపు మీరు ఇప్పటి నుంచి ఏమీ భోజనం చేయకండి, ఖాళీ కడుపుతో రేపు పొద్దున్న రండి, మీకు ఆపరేషన్ చేసేస్తా ఉన్నాడు. ఆపరేషన్ చేసేస్తా ఉన్నాక తన అసిస్టెంట్తో చెప్పాడు, ఎలాగో మత్తు మంది ఇస్తావు కదా, మత్తు మంది ఇచ్చాక కాస్త కడుపు మీద అక్కడ ఇక్కడ మీరు కాస్త చేస్తున్నట్టు చేసి, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒక నల్లపిల్లిని వాళ్ళింట్లో ఉంది ఆ చుట్టుపక్కల, ఓ నల్లపిల్లిని తీసుకొచ్చి చంపేసి దాన్ని చూపించండి. సరే, ఆపరేషన్ అయిపోయింది, ఓ మూడు గంటలు మత్తులో ఉంచాల్సి వచ్చింది, మరి పెద్ద ఆపరేషన్ కదా. సరే, ఆయన టైం అంతా చూసుకునే అమ్మాయ్య, మీరండి కరెక్ట్ డాక్టర్, మరి నా పిల్లిని చూపించండి అంటే ఏం తీసుకొచ్చాడు పిల్లిని, నల్ల పిల్లి ఇదిగోని. అదేంటండి, నా కడుపులో తెల్ల పిల్లి ఉంది కదా, మీరు నల్ల పిల్లి తీసుకొచ్చారు ఇప్పుడు అట్టా అన్నారు. మీకు తెలీదు, కడుపులో ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, బయటకు వచ్చేశాక అది ఏంటంటే, ఇప్పుడు మనుషులు వాళ్ళు నల్లబడిపోతారు కదా, అలా అయిపోయింది అది అని ఏదో ఆయన అవస్థ ఆయన పడ్డాడు, ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ భ్రమ ఏ డాక్టరు క్యూర్ చేయలేడు, ఏ గురువు క్యూర్ చేయలేడు, దాని గురించి చెప్తుంది. ప్రారబ్ధ కర్మ మీకు లేదు, సంచిత పురాకృత పాజిటివ్ కర్మ ఉంది. నువ్వు ఈ ప్రారబ్ధ కర్మ భ్రమలో ఉంటే ఆ పుణ్యకర్మ నీకు హెల్ప్ చేయదు. దానికి మనం ఒక భ్రమ ఏర్పరచుకున్నాం, మొక్కుకుంటాం, మొక్కుకుంటే ఆ భ్రమ పోయింది. నీ పాజిటివ్ సంచిత కర్మలో దిగింది, అది నీకు ఆ లాభం వచ్చింది. నువ్వేమనుకుంటావు, నేను మొక్కుకున్నాను కనుక కరెక్టే, అది రెండూ రైటే, ఆ భ్రమలాగే. ఆ తర్వాత వాడి కడుపు, నేను అడిగాను ఆయన తర్వాత బయటకు వచ్చి, ఇంతకీ వాడు ఎలా ఉన్నాడనో, ఈజ్ క్వైట్ నార్మల్ అని వాడికి, అది హీజ్ ఆల్ రైట్, వాడి పిల్లి తీశాం కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆయన అడగండి, మీరు వెళ్తే ఈ కథ ఆయన ఇంకా పాలిష్డ్గా చెప్తాడు, అనుభవించిన వ్యక్తి కదా. ఆ భ్రమ ముందు మీరు పోగొట్టుకోవాలి. దేవుడు పూజలు చేయటం వల్ల, మొక్కుకోవటం వల్ల పోవటంలే మీ బాధలు. ఇంకేతంటే, మీకు పురాకృత పుణ్య సంచిత కర్మ లేకపోతే శ్రీకృష్ణుడు కూడా ఏమీ చేయలేడు. ఏం చదువుతారు మీరు పుస్తకాలు? ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది, ఈవిడ పెద్ద పోజు కొట్టింది, కుదరలే, అప్పుడు పిలిచింది ఆయన్ని, రాలే, హృదయనాథ అని పిలిస్తే అప్పుడు కదిలాడు, కదిలాక కూడా ఒక సెకండ్ ఆగాడు. ఎందుకు ఆగాడు? చీర ఇవ్వటానికి ఈవిడేనా చేసిందా ఇది వరకు అంటే గుర్తొస్తుంది. ఒకసారి వేలు తెగిపోతే ఆవిడికి, ఆయనకి, శ్రీకృష్ణుడికి తన పట్టు చీర చింపి, ఏ చీర చెప్పింది, పట్టు చీరలు ఇచ్చాడు. ఎక్కడో మూలపడి ఉన్న చెత్త చీర తీసుకొస్తే ఏమిచ్చేవాడు? చెత్త చీరలు ఇచ్చేవి. నీ కర్మలే ఫలితాలు ఇచ్చేవి. కానీ గురువు ఏం చేయగలడు? మ్యాగ్నిఫై చేయగలడు. కానీ వస్తువే లేకపోయి మ్యాగ్నిఫై లెన్స్ పెడితే ఏం పెద్దదవుతుంది అక్కడ? ఏం లేదు అక్కడ పెద్దదవటానికి. కానీ ఓ చిన్న మంచి పని చేసి ఉంటావు అనుకో, మ్యాగ్నిఫై చేస్తే పెద్దదవుతుంది. దట్ గురువుస్ కెన్ డూ. కానీ సంచిత కర్మ ఉండాలి. అది ఉంది నాయన, అదే మిగిల్చాము ఇప్పుడు. మీరు చేసిన ఏ వెధవ పనైనా ఈ మాట విన్న క్షణం నుంచి మీరు వదులుకోండి, అంతకంటే మేమేమీ చేయలేము. నువ్వు బయటకు రావాలి ఆ భ్రమలోంచి. నాకు ఈ బంధాలు ఉన్నాయండి, నాకు ఆ బంధాలు ఉన్నాయండి, అమ్మాయి పెళ్ళి అవ్వాలండి, అబ్బాయికి అదే ఉద్యోగం రావాలండి, అదేదో రావాలండి, ఏర్పరచుకో బంధాలు, అవడవుతుంది ఏర్పరచుకో. నువ్వు వదిలేస్తే చాలా స్పష్టంగా గురువుగారు చెప్తారు, ఆ బాధ్యత నాది, మీ కష్టాల గురించి మీరు బాధపడకండి, మీకున్న బాధ్యతల గురించి మీరు బాధపడకండి. ఎందుకు చేయగలడు ఆయన? ఇంచంటే ఆయనకు తెలుసు మీ అందరి పురాకృత సంచిత పుణ్యకర్మ ఉందా, మ్యాగ్నిఫైన్ చేసేస్తాడు. కానీ ఎప్పుడు చేస్తాడు? నువ్వు వదిలితే దానికి ఒక పుస్తకం ఉంది, ఈ సమర్పణ యోగం మీద పుస్తకం చూపిస్తే చూపించండి, ఇక్కడ చూపించగలిగితే ఇక్కడ చూపించు, కానీ ఇది కంటిన్యూ చేయాలి. తర్వాత ఆ బుక్ తీసుకోండి, మీరు ఉత్తినే తీసుకోకండి, ఉత్తినే తీసుకున్నది ఏది పనిచేయదు, ఆ పుస్తకానికి వెల చెల్లించి తీసుకోండి. ఇది కాదమ్మా సమర్పణ, మనం ఇచ్చింది గురువు గారి పుస్తకాలన్నింటినీ ఇవన్నీ కలిపి ఒక చిన్న పుస్తకంగా తయారు చేశాం, చిన్న పుస్తకం. ఇందులో ఆయన గ్యారంటీ ఇచ్చిన లెక్చర్ తెలుగమ్మా, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాం, ఇంగ్లీష్ వెర్షన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది. ఆయన హిందీ స్పీచ్ హెడ్డింగ్ ఇది, మీరు చేసుకోవాల్సింది సంపూర్ణ సమర్పణ. సంపూర్ణ సమర్పణ చేయాలి, చేస్తే సంపూర్ణ రిజల్ట్ వస్తుంది, కొంచెం చేస్తే కొంచెం వస్తుంది, అందులో తప్పేం లేదు. దానికి ఆయన ఇచ్చిన లెక్చర్ చూడండి, లాస్ట్ ఫోర్ లైన్స్ చూపించమ్మా ఆ లెక్చర్, ఇది చూపించండి లాస్ట్ ఫోర్ లైన్స్. ఎస్సే వద్దు, అందులో 5 పేజీల ఎస్సే ఉంది, అందులో ఆయన మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నాయన్లారా, ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి, నేను మీకు ఏం చెప్పానంటే మీరు ఎలుగుబంట్లు కోతుల రూపంలో ఉన్న దేవతలు. ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? ఈ ఎస్సే చదివిన ప్రతివాడికి చెప్తున్నాడు. ఆయన ప్రకారం ఇది ఈనాడు మానవ శరీరం ధరించి ఉన్న ప్రతి వ్యక్తికి ఇది కరెక్ట్. కానీ ఆ కోతులకి కూడా, హనుమంతుడికి కూడా పుట్టినప్పటి నుంచి ఆ శక్తులు ఉన్నాయి, హనుమంతుడికి వరదానాలన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడున్నాడు? ఋషముఖ పర్వతంలో సుగ్రీవుడు ఇతను ఉండేవాడు. రాముడు భార్య పోయింది, వెతుక్కుంటూ వస్తున్నాడు. వాళ్ళేమనుకున్నారు? వాలి యొక్క గుప్తచరులేమో మమ్మల్ని చంపటానికి వచ్చారేమో అనుకున్నాడు హనుమంతుడు. సరే కలిశారు. కలుస్తున్నప్పుడు హనుమంతుడు శక్తే ఉండి ఉంటే, ఉపయోగించుకోగలిగి ఉంటే వాలినప్పుడే చంపేసేవాడు కదా, చంపేవాడు కాదా? ఎందుకంటే మీ శక్తులు మీకు ఉపయోగపడవు. పోలీసు వాడికి పిస్టల్ ఇచ్చామని చెప్పి ఎవడు కనిపిస్తే వాడిని కాల్చేస్తావా? ఎవరిని కాల్చాలి? అదే రూలు, మీకున్నాయి శక్తులు, కానీ ఆ శక్తులు ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోవటం మొదలెట్టాడు హనుమంతుడు. గబుక్కుని ఏం చేయగలిగాడు? సముద్రాన్ని దాటగలిగాడు, సంజీవనీ పర్వతాన్ని తేగలిగాడు, మరి మీరెందుకు తేలేదు? కానీ మీ పని చేస్తే కాదు, గురువుల పని చేస్తే. అంటే మీ ఉద్దేశం ఏంటంటే హనుమంతుడు సరే పెళ్ళేవలేదు ఆయనకి, మిగతా వాళ్ళందరికీ భార్య పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేశారా? వాళ్ళు వదిలేసినట్టు చదివారా ఎక్కడైనా మీరు? వదల్లే, వాళ్ళని చూసుకుంటూనే ఉన్నారు, ఈ పని చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని అదే అడుగుతున్నారు, మీ ఎక్కడుంటే మాకేంటి? ప్రతి చోట నా వర్కర్స్ కావాలి కనుక ఎక్కడుంటే అక్కడే చేయి, కానీ నా పని కూడా చేయి. గంటలు గంటలు చేయకలే, రోజుకి 1 గంట ఈ పని చేయండి. ఏ పని చేయాలి? మీ గోత్రాలు మార్చుకోవాలి మొట్టమొదట. ఆ ఋషులు ఏం చెప్పారో అందులో ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి పనులు, అందులో ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోండి, ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలవండి. దాని తర్వాత ఏం చేయాలి? చాలా ముఖ్యంగా జీవన్ దేవత సాధన నేర్పాలి మనుషులకి. దేవత్వం నీలోనే ఉంది, అదే కదా చెప్తున్నారు మీరు దేవతలని. మిమ్మల్ని దేవతలని చెప్తూ మళ్ళా దేవతని మీరు కీర్తించటం ఎందుకు? కానీ దేవత్వం పొందాలి అంటే ఓ స్కూల్ ఉండాలి, అవి దేవాలయాలు. విద్యాలయానికి వెళ్లి విద్య ఎలా నేర్చుకుంటాము, దేవాలయానికి వెళ్లి ఏం చేయాలి? మీరు దేవతల్ని పూజించరు, మీరు దేవతలైపోతారు. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినవాడు బయటకు వచ్చాక స్టూడెంటా ఇంజనీరా? మెడికల్ కాలేజీలో జాయిన్ అయినవాడు బయటకు వస్తే డాక్టర్ కదా. మరి దేవాలయానికి వెళ్లి బయటకు వస్తే మీరేమవ్వాలి? మరి దేవాలయాలు ఇప్పుడు ఇలా ఉన్నాయా? అసలు దేవత్వం గురించి మీకు తెలుస్తోందా? కానీ గురువుగారు ఏమంటున్నారు? యుఆర్ రైట్ ఫర్ ఇట్. అసలు మీరు పుట్టింది అందుకు, ఆ దేవత్వాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి ఆయన తీర్థ సేవల్ని ఎలా చేయాలి, తిరుమల షిరిది ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాయి. తీర్థాన్ని మీరు ఎలా యాక్టివ్ చేయాలి, దానికి కావాల్సింది ఏమిటి అనేది ఓ పుస్తకం ఉంది ఆయనది. సరే అది ఇప్పుడు చూపించకు, బుక్కే రాశాడు ఆయన. ఇది ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. రెండవది ఏం చెప్పాను, మీరు పేరు ప్రతిష్టలు ఇప్పించటానికి మీ విరోధులందరినీ చంపేశాను, మీ కొరకు నాకు బ్లాక్ అంటే అసలు కనిపించదు. అదే రెండవ పాయింట్ చెప్తున్నాడు. మీరేదో యుద్ధం చేయాలి, ఎవరినో చంపేయాలి అనుకోక్కర్లేదు, మీకు వచ్చే అడ్డంకులన్నీ తీసేశాను. పంచపాండవులకి కృష్ణుడు ముందే అడ్డంకులన్నీ తీర్చేశాడు, ఇంకోటి నుంచోవాలి అక్కడంతే. కానీ అది ద్వాపరయుగం కనుక యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అవన్నీ చంపుతాం, అందరూ దేవతలే అంటూ ఉంటే చంపుకుంటావా? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా పనిచేస్తాడా? చెట్టు ఇప్పుడు కాదు, చంపుకోవడం కాదు కావాల్సింది, ఈ అవగాహన రావాలి. ఈ అవగాహన వచ్చిన వాడు ఏమవుతాడు? దేవత అవుతే ఎక్కడుంటాడు? సింహాసనం మీద కూర్చోబెట్టి మరి ఆ కుంకుమ పది అంతా మీరు భరించాలి, దానికి నేనేం చేయలేను. లేకపోతే మీరు ఇంకోటి ఏదో పెట్టి దానికి చేయండిరా బాబు, నాకు చేయండి అనండి. కానీ మీకు గ్యారంటీ ఏంటి? రాజసింహాసనం గ్యారంటీ. దాని తర్వాత ఏం చెప్పాడు? ఇంకా కంటిన్యూ. ఇక్కడ నా తపస్సు ఉపయోగపడుతుంది అని చెప్పాడు, కానీ కొందరికి ఎవరికి పడదు? మీకే అర్థమైంటుంది. ఆయన పని చేస్తే ఆ పుణ్యం కిందకి దిగి వచ్చేదైనా చేస్తుంది, కానీ మీ పని కోసం ఆయన పుణ్యాన్ని ఉపయోగించుకోమంటే ఇప్పుడు గవర్నమెంటే ఇవ్వదు, ఆయన ఎందుకు ఇస్తాడు? కానీ క్లియర్ గా ఉంది కదా. మీరు దేవతలు, మీరెందుకు ఇంకో గురువు దగ్గరికి అక్కడికి అడుక్కోవటానికి వెళ్తారు? మిమ్మల్ని తనంతటి వాడు చేస్తాను అన్నవాడి దగ్గరికి వెళ్ళండి. లేదు మీరు వెళ్తారు, వెళ్ళండి, నేనేం చేయలేను. ఎవరైనా మిమ్మల్ని జేబులో పెట్టుకుని ఎవడైనా తీసుకెళ్ళిపోతే నేనేం చేయగలను? ఎందుకంటే ఫ్రీడమ్ ఉంది మీకు. ఫ్రీడమ్ ఏ గురువు కూడా అడ్డుకోడు, చెప్తాడు ఇదయ్యా విషయం. చేత ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు మీకు గుర్తుంటున్నాయి కదా, యమ నియమ ఆసన ప్రాణాయామాల గురించి. పరిణామక్రమంలో మనం ఎక్కడున్నామో తెలుసుకోండి. ఎక్కడున్నాము? గురువులు డైరెక్ట్గా ఏం చెప్తున్నారు? మీరు దేవతలే. మరి మనలో దేవతలు ఎలా ఉన్నారు చూడండి. ఇది ఒక జర్మన్ న్యూరో ఫిజియాలజిస్ట్ కనిపెట్టాడు, మన వేదాల్లో ఉన్నదే. ఇది కాదమ్మా, టానీ నేడర్. రాముడు ఎక్కడున్నాడు? మన వెన్నుపూస. అన్ని చూపించండి గబగబా, ఇంక అందులో చేయటానికి ఏముంది? వరాహావతారం కనిపిస్తోందా? మన బ్రెయిన్ ని మోస్తోంది అది. వరాహ కరస్పాండ్స్ టు ద బ్రెయిన్ స్టెమ్ సపోర్టింగ్ ద బ్రెయిన్. బుద్ధుడు, డయన్సఫిలాన్, బ్రెయిన్ స్టెమ్ ఏరియా. గణపతి చెవులు, సెరిబెల్లం. గ్రహాలు మన శిరస్సులో ఎలా ఉన్నాయో. నెక్స్ట్ కల్కి అవతారం, హిప్పోకాంపస్ అని ఉంటుంది. నెక్స్ట్ డిఎన్ఏ ఎలా వస్తుంది. ఇలాగా మన బాడీలోనే దేవతలందరూ ఉన్నారు. శివాజ్ హెడ్ lateral section of the head illustrates the hypothalamus as the moon on Shiva's head. Shivudu panamidu unna chandravanka. Next, third eye, pineal gland. శివుడి మూడో కన్ను పీనియల్ గ్లాండ్, పరశురాముడి గొడ్డలి, దాన్ని కాకస్ కలోసం అంటాం. జ్యోతిష్ విద్యలో 27 నక్షత్రాలు మన శరీరంలో ఉన్నాయి. 27 ఎమినో యాసిడ్స్కి కరెక్ట్ గా సరిపోతాయి అది. అందుకే నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో దాన్ని బట్టి నీ లైఫ్ ఉంటుందంటాం. ఇంకేంటే మన ఎమినో యాసిడ్స్, డిఎన్ఏలో ఉన్న ఎమినో యాసిడ్ స్ట్రక్చర్, నక్షత్రాల స్ట్రక్చర్ ఒకేలాగా ఉంటుంది. ఆ పుస్తకం కూడా అవైలబులే. ఇంచేత ఆ విద్య నేర్చుకునే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను చూపిస్తున్నది లెక్చర్ ఇవ్వటం లేదు. గురువు గారు ఎంత చెప్పారో మీకు ఏది ఇష్టమో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి అది అందరికీ చెప్పండి. లేకపోతే ఇదంతా ఎక్కడ చెప్పగలం మనం? ఇక్కడ మన శరీరంలో ఉండేటటువంటి న్యూరాన్స్ ఎలా పనిచేస్తే, ఊర్ధ్వమూల మధశాఖం పురుషోత్తమ ప్రాప్తికి జరిగేది మన శరీరంలో. నా మాటలు మీరు విని, నేను మీ మాటలు వింటున్నాను అంటే ఈ న్యూరాన్సే పనిచేస్తున్నాయి మన శరీరంలో. సరే, అది తర్వాత చూద్దాం. ఆ యాంగిల్లో వెళ్ళక్కర్లేదు. బ్రెయిన్కి వచ్చాయి. ఇది చెప్తూ ఈ విషయాలు చెప్పాను నేను మీకు. ఈ బ్రెయిన్ ఉంది మీకు, రెప్టీలియన్, మెమేరియన్, దీన్ని నియోకార్టెక్స్ అంటాం, న్యూ హ్యూమన్. ఇప్పుడున్న బ్రెయిన్లో ఇక్కడ మనం బంధించిపోయి ఉన్నాం. ఇంతకంటే ఎక్కువ మనకు తెలియదు. ఇదంతా ఉపయోగించుకోకుండా వదిలేశాం మనం. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అది చెప్పడానికి 5 వాల్యూమ్స్ రాశారు పరమ పూజ్య గురుదేవుడు. దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ ఫిగర్ చూపించేటప్పుడు బ్రెయిన్ ఎలా మారుతుందో చూడండి. ఇది కట్ అన్నమాట. బ్రెయిన్లో ఈ పైన బ్రౌన్ రూపంలో కనిపిస్తున్నది, ఇందాక పైన మళ్ళా చూపించమా, ఈ బ్రెయిన్. ఈ బ్రెయిన్ గురించి ఇక్కడ ఆ భాగం కనిపిస్తుంది తగ్గట్టు. ఈ మధ్యన కనిపిస్తున్నది మెమేలియన్. ఇది ఇది మళ్ళా కట్ చేశాం కదా, అది మొత్తం పైన ఉన్న బ్రెయిన్. ఇది మధ్యన ఉన్న బ్రెయిన్. ఈ లోపలున్న బ్రెయిన్లో 3 భాగాలు ఉన్నాయి, థాలమస్, పాన్స్, మెడుల్లా, స్పైనల్ కార్డుకి వెళ్ళిపోతుంది. అది ఎలా యాక్టివేట్ చేయాలి, దానికి ఎలా మీరు చేయాలి అనేటటువంటిదే పరమ పూజ్య గురుదేవులు అందజేసినటువంటి విద్య. ఇంచేత మీ శరీరంలో దేవతలందరూ ఉన్నారు. ఒక రాముడు ఒక కృష్ణుడు కాదు, అందరూ ఉన్నారు. మహాలక్ష్మి ఉంది, దుర్గా ఉంది, ఇవంతా ఆ పుస్తకంలో ఆ బొమ్మలు కనిపిస్తాయి. అది ఎవరైనా క్లాస్ లాగా చెప్పదలుచుకుంటే దానికి మీరు ట్రై చేయండి. నెక్స్ట్, ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి 14 భాగాలు ఉన్నాయి. ఇవి అవే 14 లోకాలంటాం. ఒక్కొక్క భాగము ఎలా పనిచేస్తుందో కిందన డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి, వాటిని నేను ఇప్పుడు టచ్ చేయబోటం లేదు. కానీ 14 భవనాలు ఎక్కడున్నాయంటే మన శరీరంలోనే ఉన్నాయి. ఇంజనీరింగ్ నేర్చుకున్నాక నువ్వు ఇంజనీర్ అయిపోయావు, కానీ ఆ జ్ఞానం ఎక్కడుంది? నీలో ఉంది. నీలో లేకపోతే వేస్ట్. డాక్టర్ అవుతావు, నోబెల్ ప్రైజ్ విన్నర్ అవుతావు, బయట ఉందా నీలో ఉందా ఆ జ్ఞానం? నీలో ఉంది. దాన్ని ఎలాగా డెవలప్ చేసుకోవాలి అనేటటువంటి విద్య కొన్ని పుస్తకాల్లో ఇచ్చాడు. ఆ మైండ్ చూపించమ, కాన్షియస్, సూపర్ కాన్షియస్. చూపిస్తా ఇప్పుడు ఎన్ని వాల్యూమ్స్ లో ఇచ్చాడు ఆయన. నేను ఫారినర్స్ బుక్స్ చదువుతున్నప్పుడు అదే బాధపడతా. గురువు గారు ఎక్కడో ఒక పారాగ్రాఫ్ ఇస్తే అది ఒక పెద్ద పుస్తకంలా రాస్తారు. కానీ విదేశీ పేరు ఉండాలి కదా, చేత గురువు గారు దీని పేరు మార్చేద్దామా? విదేశీ పేరు పెట్టేస్తే మనం సీరియస్ గా చదువుతాయేమో ఆయన పుస్తకం. ఏదో పెట్టండి. శ్రీరామ్ శర్మ ఆచార్య అంటే అయితే చూడండి ఏం చెప్పారు అక్కడ, లైఫ్ ఆఫ్టర్ డెత్, ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్. హరికథలు చెప్పాడు ఆయన, నిజాలు చెప్తాడు పబ్లిక్ గా. మన సొసైటీలో జరిగిన సంఘటనలు, పునర్జన్మలకి లింక్ చెప్తాడు. ప్రాణశక్తి ఒక దివ్య విభూతి, దాని తర్వాత ద హ్యూమన్ బ్రెయిన్ ఫుల్ ఆఫ్ మిరాక్యులస్ స్పెషాలిటీస్. ఇప్పుడు చూపించినవన్నీ అవే హ్యూమన్ బ్రెయిన్ లో ఉన్న స్పెషాలిటీస్. దాని తర్వాత క్రియేటివ్ ఎబిలిటీ ఆఫ్ సౌండ్ నాద బ్రహ్మ. ఇప్పుడు జ్ఞానము మీకు తెలియని జ్ఞానాన్ని ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్ ఎలా నేర్చుకుంటున్నాడు? లెక్చర్సే కదా, కాదా? అంటే తెలియని నాలెడ్జ్ మీరు ఎలా నేర్చుకోగలుగుతున్నారు? ఎవడైనా అంతే, ఏ సైంటిస్ట్ అయినా ఫిజిసిస్ట్ అయినా కెమిస్ట్ అయినా దేనివల్ల అవుతున్నాడు? శబ్దాల వల్ల అవుతున్నాడు. లెక్చర్స్ కనకపోతే పుస్తకాలు చదువుతాడు. పుస్తకాలు మాత్రం ఏంటి, వర్డ్సేగా, నువ్వు చదవగలిగేటటువంటి వర్డ్స్. అంచేత ఈ శబ్దాలను మీరు ఎలా ఉపయోగించుకోవాలి, ఏ శబ్దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అందులో చెప్పాడు ఆయన. దాని తర్వాత హయ్యర్ సాధనాస్ ఫర్ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్, మీ వ్యక్తిత్వాన్ని మామూలు వ్యక్తిగా కాకుండా ఒక దివ్యమైనటువంటి దేవతాశక్తిగా మీరు మారాలి అంటే, ఏమీ తెలియనివాడు ఇంజనీర్ అవుతున్నాడు, ఏమీ తెలియనివాడు డాక్టర్ అవుతూ ఉంటే ఏమీ తెలియనివాడు దేవత్వం ఎందుకు పొందలేడు? ఆ శబ్దాలు తెలియాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి అని అందులో చెప్పాడు ఆయన. దాని తర్వాత ద ట్రెజర్ హౌస్ ఆఫ్ అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ హ్యూమన్ పర్సనాలిటీ. మన దగ్గర ఉన్నటువంటి సంభావనలు ఎన్నున్నాయన్న దానికి మానవ శరీరంతో మీరు అష్టసిద్ధులు నవనిధులు మాత్రమే పొందగలరు, అంతకంటే పెద్ద లక్ష్యం లేదు. మానవ శరీరం అంతవరకే వెళ్తుంది. అష్టసిద్ధులు నవనిధులు, గాయత్రి చాలీసాలో ఏం చెప్తాడు ఆయన, అష్టసిద్ధి నవనిధికే దాత సబ సమర్థ గాయత్రి మాత. మరి హనుమాన్ చాలీసాలో ఏం చెప్తారు, దీని జానకి మాత. సిలబస్ అదే, ఎవరి ద్వారా వచ్చిందో దానికే ఉంది. జానకి ద్వారా వస్తుందా, గాయత్రి ద్వారా వస్తుందా, లేకపోతే ఈయన ద్వారా వస్తుందా? ఆ పుస్తకాలు చెప్పటమే కదా. ఇప్పుడు నేను కెమిస్ట్రీ చెప్తాను, నేనేమైనా రీసెర్చ్ చేశానా, సైంటిస్ట్నా, ఆ పుస్తకం చదివాను చెప్తాను. మరి ఆ కెమికల్ నాలెడ్జ్ కనిపెట్టడానికి ఆ సైంటిస్టులు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? నేనేం కష్టపడలే చదివా, మీరేమైనా కష్టపడుతున్నారా, దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు ఉపయోగించుకోలేదు తెలుస్తూ అది అక్కడ చెప్తాడు. ద ట్రెజర్ హౌస్ ఆఫ్ అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ హ్యూమన్ పర్సనాలిటీ. ఇందాక నేను మీకు చూపించానే మూడు లేయర్స్ ఆఫ్ మైండ్, ఆ మూడు లేయర్స్ ఆఫ్ మైండ్కి మోడర్న్ సైంటిస్టులు వాడేది ఏంటంటే కాన్షియస్ పైన ఉన్న బ్రెయిన్, పై బ్రెయిన్, సబ్ కాన్షియస్ మధ్యనున్న మెమేలియన్ బ్రెయిన్, సూపర్ కాన్షియస్ తిన్నగా పైనుంచి సర్పెంటైన్, దాన్ని కుండలిని యోగా అంట. కుండలిని అన్నా కూడా పామే, వాళ్ళు అదే భాష వాడారు, కానీ వాళ్ళు విదేశీయులు చెప్తే ఒప్పుకుంటాం అది సర్పాకృతిలో ఉందని. మనం అంటే ఒప్పుకుంటాం, మనం మొదటి నుంచి చెప్తున్నాం స్పైన్లోనే ఉంది ఈ చక్రాలన్నీ కూడా, వీటి ద్వారానే ఈ అష్టసిద్ధులు నవనిధులు వస్తున్నాయని అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మోడర్న్ సైంటిస్టులు చెప్పినవన్నీ చెప్పుకుంటూ మన ఋషులు అంతకంటే ఎక్కువ ఏం చెప్పాడో చెప్తాడు. అంతే తప్ప నేను చెప్తున్నాను ఈ కాలపు సైంటిస్టులు ఏం చెప్పారు, సైంటిస్టులు చెప్పినవన్నీ చెప్తాడు, వాళ్ళ పేర్లు ఇస్తాడు, వాళ్ళ పుస్తకాల రిఫరెన్స్ ఇస్తాడు. ఆయన అవన్నీ ఎప్పుడు చదివాడు, అవన్నీ ఎప్పుడు అవంతా రాసుకున్నాడో నాకు తెలియదు. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ కాంప్లిమెంటరీ టు వన్ అనదర్. ఈ సైంటిఫిక్ రిలిజియన్ క్లాసెస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఈ గురువుగారి వాంగ్మయంలో ఒక్కొక్క పుస్తకం ఒక కళ్ళు తీసుకోండి, స్పెషలైజ్ చేయండి, ఆ శాంతి కుంజి నేను పెడతాను అని చెప్తున్నాను. గురువుగారి శాంతి కుంజి నుంచి వచ్చిన ఈ రచనలు, ఈ రచనలు ఎవడు చదవటం లేదు. ఈ రచనలలో ఉన్నటువంటి ఆ శక్తి లేకుండా నవనిర్మాణం ఎలా జరుగుతుంది? అంటే ఓం బర్వ ఇంకా 108 అనవసరంగా చేద్దాం అనుకున్నాను, 3 సార్లు అని ఉంటే బాగుండేది. సరేలే ఇవాళకి 3 సార్లు అని, రేపు 108 సార్లు చేస్తాను, ఏమైనా వస్తుందా? మీరు కోట్ల కోట్లు చేస్తే ఏమొస్తుంది? విత్తనాలతో ఏమొస్తుంది? విత్తనాలు నాటాలి. ఒక విత్తనం నాటినా మహావృక్షం వస్తుంది మీకు. ఓ బస్తాడు విత్తనాలు రాయి మీద పడిస్తే ఏమవుతుంది, చెట్లు వస్తాయా? ఆ మూర్ఖత్వం చేస్తున్న చాలామంది ఉన్నారు, దాన్ని నో అంటాడు. ఆయన చిది ఒకసారి అంటే రామ అంటే చాలు, మీకు తెలుసా గూఢ పూర్వజన్మ? పూర్వజన్మలో గూఢ చక్రవర్తి కుమారుడు. పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల కిందట, రామాయణం కంటే ముందు, ఈయన తండ్రి అంటే గూఢ తండ్రి ఒక ఋషి, చక్రవర్తికి క్లోజ్. చక్రవర్తి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ఋషి దగ్గరికి వచ్చేస్తే ఆయన చెప్పింది చేసేవాడు. కొడుకు వింటున్నాడు, ఋషి కొడుకు వింటున్నాడు ఈ మాటలన్నీ. ఆయనకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒకటి రామా రామా అనమంటాడు అని ఆయన బురకెక్కింది. ఎవడుకు ఎవరు బురకెక్కింది? ఋషి కొడుకు, అతను గుహుడు. చక్రవర్తి వచ్చాడు, తండ్రి లేడు. ప్రాబ్లం చెప్పాడు. నేనున్నా కదా, ఏంటి ఆయన చెప్పేది ఇంతే కదా, మూడు సార్లు రామా అనుకో అంటాడు. తండ్రి వచ్చాక వాణ్ణి, మూడు సార్లు ఎందుకు చెప్పావు, ఆ ప్రాబ్లంకి ఒకసారి అంటే చాలు కదా. తప్పు చెప్పాడు. ఎవడైనా మిలిటరీ వాడు తప్పు చోట్ల బాంబు వేస్తే ఏం చేస్తాం? అదే చేశాడు. ఇంకా నీకు మళ్లీ రాముడే స్వయంగా వచ్చి నిన్ను రక్షిస్తే తప్ప నేను రక్షించలేను, గెట్ డౌన్ ఫ్రమ్ ద స్కేల్ అన్నాడు. నిశ్చాతుడుగా పడవని దాటిస్తూ, పడవ మీద మనుషుని దాటిస్తూ ఉంటే రాముడు వచ్చినప్పుడు దాటిస్తే మరోతే మేము గాయత్రి జపం చేసుకోవాలా వద్దా? ఏమీ చేయలేని దద్దమ్మ అవుతే గాయత్రి జపం చేస్తూ కూర్చోన్నాడు. నువ్వేం చేయలేవు కదా, అప్పుడు అదే బెటర్ కాదా? కానీ చేయగలిగితే, జపం చేస్తూ కూర్చుంటే తప్పు చేస్తున్నావు ఉప్పు చేస్తున్నావు నువ్వు నిర్ణయించు. మరేం చేయాలి చెప్పేవాడు, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా. టేకప్ వన్ బుక్, మాస్టర్ ఇట్. ఇంకా దాని మీద మాస్టరీ రావాలి మీకు ఆ పుస్తకం మీద. ఏదైనా డౌట్ వస్తే నేనే వచ్చి మిమ్మల్ని అడగాలి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇవంతా నేను చదివి ఉన్నానన్న మీ ఉద్దేశం? పేజీలు తిప్పాను, ఎంత చదవగలను నేను? సరే, నాకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, మీరు ఈ బుక్ స్పెషలైజ్ చేశారంటే ఏం చేస్తా? నేనే అడుగుతాను. నేను అడిగినప్పుడు మీకు కొత్త యాంగిల్ కనిపించు అందులో, అది వేరే విషయం. ఆ పని చేయండి, జపాలు చేస్తూ కూర్చోకండి.